ఓం శ్రీ సాయిరాం. లవ్తులవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సాయినాథం నమామి.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజమతే గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే నహి నహి రక్షతి దుఃఖంకరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే నటి నటి రక్షతి కుక్కుకరణే భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవింద.
పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నయు చింత, కష్టంబులొక చింత, సంతసమొక చింత, వింత చింత. స్వామి ఉపన్యాసములు విన్న ప్రతిసారి మనము జన్మించడానికి వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆలోచిస్తాము. అయితే ఆ ఉపన్యాసము అయిపోయిన వెంటనే తిరిగి మన జీవితాలు, దానిలో ఉన్న బరువు బాధ్యతలతో సతమతమవుతుంటాము. నిజానికి ప్రతి మానవుడు ఒక సత్సంకల్పంతో, పరబ్రహ్మంను చేరే ఆశయంతో ఈ భూమిపై జన్మిస్తాడు. కాని తాను పుట్టిన తరువాత తాను ఎవరు అన్న సత్యాన్ని కూడా మరచి భౌతికమైన, అశాశ్వతమైన భవబంధాలతో కూడి మాయలో పడి మోహ పరవశుడై ధనము, పదవి, ఆస్తులు, అంతస్తులు, వస్తువాహనాలు, శరీర బలము మొదలైన వాటి కొరకు తన జీవిత కాలమంతా ధారపోస్తున్నాడు.
పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వచింతల బాపెడి సర్వేశ ప్రేమ, పొందుడికడైన ప్రజలార పొందు మీరా.
ఈ 12 చింతల చింత చెట్టు కింద కూర్చొని సంతోషం కావాలంటే ఎలా లభిస్తుంది అని స్వామి అంటారు. భ్రమను దూరం చేసుకున్నప్పుడే బ్రహ్మ చిక్కుతాడు. ఎక్కడో కాదు, మనయందే సాక్షాత్కరిస్తాడు. నిప్పును అలక్ష్యం చేస్తే దానిని నివురు కప్పివేస్తుంది. ఆ నివురును తొలగిస్తే నిప్పు కనిపిస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవాలంటే దేహాభిమానమనే నివురును దూరం చేసుకోవాలి. ఈ కలియుగంలో మానవునికి భగవన్ నామమే భవసాగరాన్ని దాటించునావా? దానినే జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు భజగోవిందం అన్నారు.
భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే. సంప్రాప్తి సన్నిహితే కాలే, సంప్రాప్తి సన్నిహితే కాలే, నహి నహి రక్షతి దుకృంకరణే, నహి నహి రక్షతి దుకృంకరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమదే.
ఇంకా రెండవ పదమునందు సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నాడు. మానవునికి అన్ని భయముల కంటే కూడా నువ్వు మృత్యు భయము చాలా భయంకరమైనటువంటిది. ఆ మృత్యువు కూడాను లక్ష తేళ్లు మన యొక్క దేహము పైన ప్రాకినట్టు కాదు, లక్ష తేళ్లు పుట్టినంత బాధగా ఉంటుంటాది మృత్యు సమయమునందు. కనుక ఇట్టి భయంకరమైనటువంటి బాధను నీవు అనుభవించుకునేటువంటి సమయమునందు నీకు భగవంతుడు తప్ప అన్యులు నీకు ఏమాత్రం కూడాను సహాయకారులు కారు అనేటువంటి సత్యమును కూడాను నహి నహి రక్షతి దుఃఖం కరణే అన్నాడు. దీనిని పురస్కరించుకునే ప్రహ్లాదుడు కూడాను దీన శుభము లేదు, దివ్య జీవము లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి, పుట్టనేల మనము పుట్టియు చచ్చియు, చావులేని పుట్టు పుట్టవలయు అని తాను బోధించాడు. ఇట్టి సత్యమైనటువంటి త్రోవ వెతుకువాడే దొడ్డ బుద్ధి అన్నాడు. కనుక అక్కడ ప్రహ్లాదుడు ఉచ్చరించినటువంటి పదమును మనం చక్కగా విచారణ చేసినప్పుడు దొడ్డ బుద్ధి అని చెప్పాడు, కాని గొడ్డు బుద్ధి అని చెప్పలేదు. అనగా అమృత స్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆశించినటువంటి వాడు దొడ్డ బుద్ధి అని, దానిని విస్మరించినటువంటి వానిదే గొడ్డు బుద్ధి అని కూడాను ప్రహ్లాదుడు నిర్ణయపరిచాడు. దీనిని ఏ రీతిగా పొందటం అనేటువంటి సందేహం కలిగినటువంటి వారికి కూడాను సరి అయిన జవాబును అందించాడు. దేహమే విల్లు, మన మనస్సే దాని యొక్క త్రాడు, మన యొక్క ప్రాణమే దీని యొక్క అంబు. అనగా ఈ దేహమనేటువంటి యొక్క విల్లు మనస్సు అనేటువంటి దారముతో స్వాధీనపడిపోయింది. ఈ మైండ్ అనేటువంటి దారము లోపల ప్రాణం అనేటువంటి అమ్మును పెట్టి మనం లాగినప్పుడు ఆ విల్లు కూడాను వంగుతుంటాది. మైండ్ ను మనము మనసును ఎంత లాగి మనం విడుస్తామో అంత ప్రాణం అంత సూటిగా వెళుతుంటాది. కనుక దేహమును కట్టినటువంటి ఈ యొక్క మనస్సు అనేటువంటి దారమును గట్టిగా పట్టి లాగాలి, కాని దానిని విచ్చలివిడిగా విడిచిపెట్టకూడదు. దీనిని పురస్కరించుకుని మనస్సును అరికట్టడమే మాధవుని యొక్క లక్ష్యమునకు ప్రధానమైన మార్గము అన్నారు. కాన ఈ నీటి బుడుగ వంటి దేహముతో, ఈ చంచలమైనటువంటి మనస్సుతో మనము ప్రాణమును విచ్చలివిడిగా సంచరింప చేయటం చేతనే మన యొక్క జీవితమంతా కూడాను గొడ్డు జీవితంగా తయారైపోతున్నారు. ఈ యొక్క ప్రథమ శ్లోకము అన్నమయ మనోమయ ప్రాణమయముల యొక్క తత్వాన్ని కూడాను ప్రకటిస్తూ వచ్చింది. ఈ అన్నము లేకపోతే దేహము జీవించడానికి వీలు కాదు, దేహము లేకపోతే మనస్సును మనం వెతకడానికి వీలు లేదు, మనస్సే లేకపోయినప్పుడు ప్రాణమును గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక విజ్ఞానమయ ఆనందమయములు రెండు కూడాను ఈ అన్నమయ మనోమయ ప్రాణములపైన ఆధారపడి ఉండటం చేతని ఆ విజ్ఞానమయ ఆనందమయములు రెండు కోసమని మనం ప్రాకులాడుతున్నాం. అన్నమయ మనోమయ ప్రాణమయములు అనిత్యములైనను, ఇది విలువలేనటువంటివి అయినప్పటికీ, ఈ విజ్ఞానమయ ఆనందమయములు అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి యొక్క పరతత్వములు అయినప్పటికీ, ఈ విలువలేనటువంటి యొక్క మనోమయ ప్రాణమయములపైననే ఆధారపడి ఉంటున్నాయి. విజ్ఞానమయ ఆనందమయములను అనుభవించుకునే నిమిత్తమై ఈ అన్నమయ మనోమయ ప్రాణమయములను మనం కాపాడుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణము, మన ఇంటి యందు విలువైనటువంటి యొక్క నగలు వజ్రములు ఉండినప్పుడు దానిని విలువలేనటువంటి యొక్క ఇనుప పెట్టెలో పెట్టి మనం భద్రం చేస్తున్నాం. ఈ యొక్క గోడ్రేజ్ అనేటువంటిది విలువలేనటువంటిది, కానీ విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క వస్తువులు మనము దాచుతున్నాం. ఈ విలువలేని పెట్టెలో విలువైనటువంటి పదార్థములు దాచుకోవటం వెర్రితనంగా కూడాను ఈనాడు మనం భావిస్తున్నాం. మన దేహమే ఒక వ్యర్థమైనటువంటి విలువలేనటువంటి యొక్క పెట్టె, కానీ ఇట్టి విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయమైనటువంటి యొక్క వజ్రములు దాచినాడు భగవంతుడు. కానీ మన అవసరాన్ని పురస్కరించుకుని ఇంత విలువైనటువంటి అంతా ఇంత విలువలేనటువంటి యొక్క ఈ దేహంలో భగవంతుడు పెట్టడం అంత సరైన ప్లాన్ కాదని మనము కొంత హాస్యాస్పదంగా భావించుకుంటాం. భగవంతుడు బుద్ధి స్వరూపుడు కనుకనే తనకు అనేక రకములైనటువంటి యొక్క విచారణ శక్తి తన యొక్క సంకల్పంలో లయమైపోవటం చేతనే తాను అన్నీ కూడాను ఒక ఫలితవంతమైనటువంటివే తాను సృష్టిస్తాడు, కాని అఫలితమైనటువంటివి తాను సృష్టించడానికి ఏమాత్రం కూడాను సంకల్పించడు. విలువైనటువంటి బంగారు నగలంతా కూడాను విలువైన బంగారు పెట్టెలోనే దాచడానికి మనం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న నగలు ఎవరూ చూడరు, పెట్టె మాత్రమే చాలని కూడాను దొంగిలించుకోకపోవటానికి ఎంతైనా పూనుకుంటారు. కనుకనే విలువైనటువంటి వస్తువులు విలువలేనటువంటి యొక్క పదార్థమునందు దాచుకోవటము ఇది సహజమైనటువంటిది, ఇది సరైనటువంటి యొక్క రీతి ఉన్నటువంటిది. కాన మన విలువైనటువంటి యొక్క విజ్ఞానమయ ఆనందమయములను మనం అనుభవించుకునేటువంటి నిమిత్తము, దానిని అందుకునేటువంటి నిమిత్తము ఈ విలువ లేనటువంటి యొక్క అన్నమయ మనోమయ ప్రాణమయములను సక్రమమైనటువంటి మార్గంలో కాపాడుకోవటం కూడాను దీనికి ఒక ప్రధానమైన కర్తవ్యం.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. మనము పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఎంతో మంది జన్మించడం చూశాం, అలాగే ఎంతో మంది మరణించడమూ చూశాము. అయితే స్వామి మనకు చెప్పారు కదా, మనం జీవితంలో ఎంత సాధన చేశాం, భగవంతునికై ఎంత తపించాం, భగవంతుని వైపుకు ఎన్ని అడుగులు వేశామన్నది జీవితంలో అంత్యకాలానికి చేరాక చివరి క్షణాలలో మనం చేసేదానిని చూస్తే తెలుస్తుంది అని. మరి చివరి క్షణంలో ఆ సద్బుద్ధి లభించి సద్గతిని పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక క్రికెట్ మ్యాచ్ని చూస్తున్నాం. అందులో మనకు చాలా ఇష్టమైన ఆటగాళ్లందరూ ఉన్నారు. వారు తలచుకుంటే జయించలేని జట్టు లేదు, వారు కలిసి పనిచేస్తే చేయరాని కార్యమూ లేదు. అయితే ఆ 4 గంటల పాటు ఆ క్రికెట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇరు జట్టుల తమ తమ శక్తియుక్తులతో ప్రదర్శిస్తూ వారి ఆటను కొనసాగిస్తారు. 4 గంటలు వారి ప్రయాస, 4 నెలల వారి సాధన వారికి గెలుపును ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, మరి ఎదురుగా ఆడుతున్న జట్టు ఆటగాళ్లు కూడా సాధన చేశారు కదా, 4 గంటల పాటు కష్టపడినా మరి వారు ఎలా ఓడిపోయారు? మన భాషలో దీనినే అదృష్టం వారిని వరించింది అంటాం. ఈ ఆటలోని ఆంతర్యమేమిటంటే, నీ ప్రయాస నీవు చేయి, నీ ఆట నీవు ఆడు, మిగిలినది భగవంతునిపై వదిలివేయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే కదా, కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తవ కర్మణి. అలాగే జీవితంలో చివరి క్షణంలో కనుక భగవంతుని స్మరణ చేయాలి, సద్గతిని పొందాలి అంటే సాధన అత్యవసరం. అయితే ఈ సాధన ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి? 60 సంవత్సరాలు వచ్చి నడువలేని స్థితిలో నిస్సహాయంగా ఉండి ఏమీ చేయలేక అయ్యో మొర్రో అని భగవంతుని ప్రార్థించటమా, లేక అన్నీ ఉన్న యవ్వనంలోన ఏది సరైన సమయము? అంటే ఇక్కడ స్వామి చెప్పిన ఒక చక్కని కథను చెప్పుకుందాం. ఒక గృహిణి తన కర్తవ్య కర్మలను చక్కగా నెరవేరుస్తూ తీరిక సమయాలలో జపమాలను తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేది. ఆమె భగవంతుని యందు విశ్వాసంతో అన్ని పనులను చేసేది. ఆ భక్తి ప్రపత్తులను చూచి ఆమె భర్త, ఏమిటి నీ మూర్ఖత్వం, ఎప్పుడూ దేవుడు దేవుడు అంటూ జపం చేస్తూ కూర్చుంటే సంసారం ఎలా సాగుతుంది, వృద్ధాప్యం వచ్చిన తరువాత మనం చేయాల్సిన పనులన్నీ చేసిన తరువాత ప్రశాంతంగా భగవంతుని ధ్యానం చేయవచ్చు అని అంటూ ఉండేవాడు. కాని భార్య అంగీకరించక, శారీరకంగా శక్తి సామర్థ్యాలు కలిగిన వయస్సులోనే సాధన చేయటానికి వీలవుతుంది, భగవంతుని అనుగ్రహానికి పాత్రులం అవటానికి ఇప్పటి నుండే ప్రయత్నం చేయాలి, వయసు మీరిన తరువాత శక్తి సన్నగిల్లిన తరువాత కూర్చుని ధ్యానం చేయలేము, మనసు నిలిపి ప్రార్థన చేయలేము, ఈ రోజు నుండి అయినా మీరు భగవంతుని ప్రార్థించండి అని ప్రబోధించింది. భర్త ఆనందంగా ఉన్న సమయంలో ఒకసారి భార్య ఇలా అన్నది, ఏమండి మనమెంతకాలం జీవిస్తామో చెప్పలేము, ఏ క్షణంలోనైనా నీటి బుడగలాంటి దేహం నశిస్తుంది, అందువలన కాలం గడిచి పెద్దవారమయ్యే వరకు దైవ ధ్యానాన్ని వాయిదా వేయటం తెలివైన పని కాదు, సమయం దొరికినప్పుడంతా రామకృష్ణ గోవింద అని భగవన్నామ స్మరణం చెయ్యండి. అప్పుడు భర్త, పిచ్చిదాన, దేవుడిని ధ్యానం చేస్తుంటే సంసారం ఎలా సాగుతుంది, పొట్ట నిండేదెలా, అన్నాన్ని ఎవరు అందిస్తారు, ఆస్తిపాస్తులు లేకపోతే మనని ఎవరైనా పలుకరిస్తారా, మనకు కావలసిన సదుపాయాలన్నింటినీ సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి, కాని దేవుడు దేవుడు అంటూ కూర్చుంటే దేవుడేమైనా రెడీమేడ్గా చేతికి భోజనం అందిస్తాడా అన్నాడు. కాని భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం కల ఆ గృహిణి అంతటితో ఊరుకొనక, ఏమండి నారు నాటినవాడు నీటిని అందించడా, మనలను పుట్టించిన దేవుడే అన్నాన్ని సమకూర్చడా. ఈ అన్నం కోసం ఎంతసేపు ప్రాకులాడుతున్నారు మీరు? ఇది సరైనది కాదు. భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అని వాదించింది. భర్తకు ఆమె మాటలు హృదయంలో హత్తుకున్నాయి. కాని అతడు, చూడు, నీవు చెప్పేవన్నీ నిజమే, నేను కాదనటం లేదు, కాని మనకెన్ని బాధ్యతలున్నాయో చూడు. పిల్లల చదువు సంధ్యలు చూడాలి, వాళ్లకి పెళ్లిళ్లు చేయాలి, జీవితంలో స్థిరపడేటట్లు చూడాలి, వాళ్లకి కొంత ఆస్తిపాస్తులను ముట్టజెప్పాలి. ఇవన్నీ జరిగిన తరువాత నిశ్చింతంగా భగవంతుని పూజిస్తాను. నాకు భగవంతుని మీద భక్తి లేదని నీవు అనుకోవద్దు. నాకు భక్తి ఉంది. అయితే నేను చేయాల్సిన బాధ్యతలను నెరవేర్చి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కాలమంతా భగవంతుని సేవించటానికే ఉపయోగిస్తాను. నీవు ఈ విషయంలో నా గురించి విచారించవద్దు అన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. భర్తకు హఠాత్తుగా వ్యాధి సంక్రమించింది. రోగ నివారణకు డాక్టర్లను కలుసుకుని వారి సూచనలను, చికిత్సను శ్రద్ధగా పాటిస్తున్నారు భార్యాభర్తలు. ఆ సమయంలో భార్య, ఏమండి, ఇప్పుడైనా భగవన్నామస్మరణ చేయండి, దానికి మించిన ఔషధం మరొకటి లేదు, ఆ ఔషధాన్ని ముందు సేవించి డాక్టర్లు ఇచ్చిన మందును సేవిస్తే రోగం తగ్గుతుంది, మీరు త్వరగా కోలుకుంటారు అని అన్నది. అయితే భర్తకు డాక్టర్ల మీదనే ఎక్కువ నమ్మకం, కనుక వేరే నిపుణులైన వైద్యులను పిలిపించమని ఒత్తిడి చేశాడు. ఒకనాడు ఒక డాక్టర్ వచ్చి భర్తను పరీక్ష చేసి ఒక సీసా నిండా మందును ఇచ్చి గృహిణితో ప్రతిరోజు 3 సార్లు 3 అంశుల చొప్పున ఇవ్వమని చెప్పాడు. భార్య చేతికి డాక్టర్ మందు సీసాను ఇవ్వటం భర్త చూశాడు. భార్య ఆ సీసాను లోపల బీరువాలో పెట్టింది. అయితే డాక్టర్లు చెప్పినట్లుగా భర్తకు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆ మందును ఆమె భర్తకు ఇవ్వలేదు. 3వ దినం కూడా ఇవ్వకపోవడం చేత భర్తకు చాలా కోపం వచ్చి భార్యను పిలిచి, ఏమిటి నీ ఉద్దేశం? డాక్టర్ మందు ఇచ్చింది త్రాగటానిక, లోపల దాచిపెట్టటానిక? నాకు రోగం ఎలా తగ్గుతుంది అని గద్దించాడు. అప్పుడు ఆ భార్య సరైన సమయమని భావించి, అది కాదండి, ఆ మందును ఎప్పుడో వీలు చూసుకుని అంతా ఒక్కసారే త్రాగవచ్చునని దాచానండి, ఇప్పుడో ఎందుకు అన్నది. అప్పుడు భర్త, ఏమిటి, రోగం ఉన్న సమయంలో మందు వాడకుండా ఎప్పుడో త్రాగితే ఎలా రోగం తగ్గుతుంది అన్నాడు. భార్య దానికి, నిజమేనండి, మనం పుట్టినప్పుడే భవరోగంతో పుట్టుతున్నాం, కాబట్టి ఆ రోగానికి దైవచింతన అనే మందు త్రాగాలి, కాని రోగం ముదిరిన తరువాత, అంతా అయిపోయిన తరువాత దైవచింతన చేస్తాను అనుకోవడంలో అర్థం ఉన్నదా? రోగం ఉన్నప్పుడే మందు వాడాలి, అలాగే భవరోగానికి భగవచ్చింతన అవసరం అన్నది. భర్తకు కనువిప్పు కలిగింది. ఆ క్షణం నుండే అతడు భగవచ్చింతన చేయటం ప్రారంభించాడు. భక్తి ప్రపత్తులతో, హృదయావేదనతో భగవంతుని స్మరించడం వలన త్వరలో భర్తకు ఆరోగ్యం కలిగింది. భగవంతుని చింతనకు వయసు, కాలము మీరే వరకు వేచి ఉండకూడదు అన్న సత్యాన్ని ఈ కథ చక్కగా తెలుపుతుంది.
చింతాజక పరమే బ్రహ్మణి
ఆటల పాటల బాల్యం బాయను, ప్రాయములో ప్రేమాయనమాయను, ముదిమిన చింతలు ముదిరిపోయెను, పరబ్రహ్మ కాబట్టక పోయెను అని భగవాన్ బాబా అంటారు. బాల్యం ఆటపాటలతో, యవ్వనం స్త్రీ వ్యామోహంలో, వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవిత కాలమంతా హరియందు ఆసక్తి లేక విషయాసక్తితోనే గడిపేస్తాడు. హరియందు ఆసక్తి పెరుగుకనే అంత్యదశ సమీపిస్తుంది. చివరి వరకు పరమాత్మ చింతనే కలుగదు. ఈ శ్లోకం రాసి కొన్ని వందల సంవత్సరాలైనా దానిలోని సత్యం మాత్రం నిత్య నూతనంగా ఉంది. ఈ మధ్యన పిల్లలు పుట్టకముందే వారిని నర్సరీని ఏ స్కూలులో చేర్చాలి అని యోచన, ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక ఏ ఉద్యోగం చేయాలి అని మరో యోచన, నర్సరీ నుండి కనుక మంచి స్కూల్లో వేస్తే మంచి తెలివితేటలు కలిగి పెరుగుతున్న కొద్దీ ఆ తెలివితేటలు పెరిగి ఏ డాక్టరో, ఇంజనీరో లేక కలెక్టరో అవుతాడని ఆశ. మరి పుట్టడానికి చావడానికి మధ్య ఉన్న ఈ కొన్ని సంవత్సరాలకే ఇంత ఆలోచన, సాధన, క్రమశిక్షణ అవసరమనుకుంటే ఇక ముక్తికి, మోక్షానికి ఎంత సాధన అవసరం? నర్సరీ నుండి మన పిల్లవాడు మంచి చదువు చదవాలి అని ఎంత ఆరాట పడుతున్నామో అదే ఆరాటము వానికి పరమాత్మను తెలపాలి అనే దానిలో కూడా ఉండాలి అని అంటారు స్వామి. చిన్నప్పటి నుండి భగవత్ చింతన కనుక అలవాటైతే అది మనము వదలమన్నా వదలదు. కాబట్టి ఎప్పుడో ముసలితనంలో భగవంతుని తలుచుకుందాం అనుకోవటం, పదవ తరగతిలో చేరాక ఏబీసీడీలు నేర్చుకుందాంలే అని అనుకోవటమంతటి మూర్ఖత్వం. అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని అంటారు బాబా. ఇది కేవలం ఒక వాహనం మనం రోడ్డుపై నడుపుతున్నప్పుడే కాదండి, ఇది మన దేహమనే వాహనానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుని చిన్నతనంలోనే భగవత్ చింతన అలవరుచుకుంటామో భగవద్ అనుగ్రహం కూడా మనకి అదే విధంగా లభిస్తుంది, ముక్తికి దారిని చూపిస్తుంది. పుస్తకంలోని సారమంతా గ్రహించి కంఠస్థం చేసి పరీక్ష రాస్తే మంచి మార్కులు తప్పక లభిస్తాయన్నది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే సంప్రాప్తి సన్నిహితే కాలే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షతి సుకృంకరణే నహి నహి రక్షతి సుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గూఢమదే.
ఇప్పుడు స్వామి చెప్పిన ఒక చక్కని కథను విందాం.
ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణుదూతలతో విష్ణులోకమునకు పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడట. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులు చూశాడు. తన స్వగృహ ప్రాంగణమును చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా వచ్చేటప్పుడు అంత ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు అంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంత కాలం నా భార్యా బిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనమునిచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను. వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను. కాని వారెవరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు, ఎవరి పనులలో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినములు నేను వీరికి చేసిన సేవ అంతా వృధాగా అయింది కదా. ఆ కాలమును ధనమును భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యమును నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. దీనిలో అంతరార్థం ఏమిటంటే, పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు. జీవించినంతకాలం మమకారములను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థభావం వహించాలి.
కనుక ఏది మన వెంటరాదు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఎవతే భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో ఈ సంసారము, ఎవ్వరి వాడ వెవ్వడ వెటువచ్చితివి, తత్వమిక్కడే తమ్ముడ తెలియరా అని అంటారు బాబా. ఎవరు భార్య ఎవరు బిడ్డలు, ఈ సంసారము ఎంత విచిత్రము, నీవు ఎవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు, ఈ విధంగా విచారణ సలిపి అసలు రహస్యం తెలుసుకోవాలి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళతారు. జనన మరణముల మధ్యనున్న కాలములోనే ఈ బంధాలు బాంధవ్యాలు. దేహరీత్య ఏర్పడినవి ఎన్నటికీ శాశ్వతాలు కావు. మనము పుట్టక ముందర మన తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అలాగే మనము వెళ్లేటప్పుడు వాళ్ళెవరినీ వెంట తీసుకుని వెళ్లము. అయితే ఈ జగత్తు అనే మాయలో పడి ఈ అశాశ్వతమైనటువన్నింటినీ శాశ్వతమనుకుంటున్నాము. ఏ పెద్ద కష్టమో బాధో వచ్చినప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తాము. సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నా పిల్లలు నా భార్య అని వారి సంతోషంకై పాటుపడుతూ ఆ సంతోషాన్ని సుఖాన్ని ప్రసాదించిన భగవంతుణ్ణే మరిచిపోతూ ఉంటాము. ఒకసారి ఒక విద్యార్థి స్వామితో, స్వామి ఐ లవ్ యూ, స్వామి యు ఆర్ మై ఎవ్రీథింగ్ అన్నాడట. అప్పుడు స్వామి ఏమన్నారో, శ్రోతలందరూ కూడా శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. భగవంతుడు ఒక భక్తునితో పంచుకున్న ఆవేదన ఇది. తాను ఎంతో ప్రేమించి సృష్టించిన ఈ సృష్టి తాను చెప్పిన ఒక్క సూత్రం కూడా పాటించలేదన్న బాధ. స్వామి ఏమన్నారంటే, నా స్థానము తినిపారవేసిన ఎంగిలి విస్తారాకుగా మారిందిరా. మొదట తల్లితండ్రి అంటారు, ఆ తరువాత స్నేహితులతో తిరుగుతుంటారు, మెల్లిగా భార్య పిల్లలు మనుమలు ఇలా అందరికీ ప్రేమ పంచిన తరువాత మిగిలినది నాకు ఇస్తారు. అది ఈనాటి భక్తులకు భగవంతునిపై గల ప్రేమ. ఒక్కనాడైనా నోరారా భగవంతుని స్మరణనైనా చేయరు. కష్టమొచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటారు అని. అయితే భగవంతుడు ఆశించే భక్తి ఎటువంటిది? మనం మన పురాణాలని కనుక తిరగవేస్తే ఎన్నో ఉదాహరణలు, భక్తుల గాథలు, భగవంతుని నామస్మరణ యొక్క మహత్తు మనకు తెలుస్తాయి. ప్రహ్లాదుని చరిత్ర కనుక విన్నట్లయితే, చిన్ననాటి నుండి నారాయణుని నామస్మరణం గావిస్తూ తన సర్వస్వాన్ని నారాయణునికి అర్పించాడు. మరి నారాయణుడు కూడా తనని సర్వస్వం అని భావించిన ఆ చిన్నారిని విడిచిపెట్టక కంటికి రెప్పవలె కాపాడుతూ వచ్చాడు. భజగోవిందంలోని సారము నామస్మరణ, భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ. ఈ భవసాగరాన్ని దాటించగలిగేది ఆ నారాయణుని నామస్మరణ మాత్రమే.
నా దహరే.
అయితే మనం అనవచ్చు, ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి వాతావరణం వేరు అని. కాని ప్రహ్లాదుని చుట్టూరా ఉన్నది రాక్షసులే. స్వయాన తన తండ్రికి హరి అన్నా, అంతెందుకు? హరి నామమంటేనే ఇష్టం లేదు. కన్న కొడుకుని కూడా చూడకుండా ఆ పసి బాలుడిని అనేక విధములైన కష్టాలకు గురి చేశాడు. కాని అన్ని కష్టాలకి ఓర్చి సహించి కేవలం నారాయణ నామాన్నే నమ్మి భగవంతుని హృదయస్థానమున్నందు స్థానాన్ని సంపాదించుకున్నాడు భక్తుడైన ప్రహ్లాదుడు. భజగోవిందంలోని సారము గ్రహించాలంటే కేవలం ఆ శ్లోకములను వినటంతో సరిపోదు. దానిలోని భావాన్ని గ్రహించాలి, దానిని ఆచరణలో పెట్టాలి. స్వామి తన జీవితకాలంలోని ప్రతి క్షణము కూడా ఇతరులకై ధారపోశారు. వారు ఏది తలంచారో అదే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు. ప్రతి విషయంలోనూ త్రికరణ శుద్ధిని పాటించారు. స్వామి చెప్తుండేవారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటే కేవలం నా నామాన్ని, నా రూపాన్ని ప్రేమిస్తున్నారు. మీరు నా సందేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని నిజంగా ప్రేమించిన వారవుతారు అని. భజగోవిందంలో శంకరుల వారు బోధించినవి ప్రతి మాట ఒక నిత్య సత్యము. మన జీవితాలను సార్థకం చేసుకోవటానికి దీనిలో ఏ ఒక్కటినైనా పాటిస్తే చాలు, మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. శంకరులు మానవాళికి అందించిన భజగోవిందాన్ని పఠించి దానిలోని సారాన్ని కొంత గ్రహించినంత మాత్రమే మనస్సుకు ఎంతో తృప్తి కలుగుతుంది. మరి సాక్షాత్తు ఆ ఈశ్వరుడే దివి నుండి భూమికి దిగివచ్చి ప్రకృతిలోని పరమాత్మతత్వాన్ని, జగత్తులో మనకు అతి క్లిష్టమైనవిగా కనిపించే మర్మాలను విడమర్చి చెప్పటమే కాక వాటిని ఎలా ఆచరించాలో చూపించిన మహిమాన్విత మహితమూర్తి మన సత్యసాయి భగవానుడు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని సరువులలోని ఈశ్వరత్వాన్ని చెప్పకనే చెప్పారు. మానవ సేవయే మాధవ సేవయని కులమత భేదాలను కూలదీసి సర్వమాన సమైక్యతను చాటి చెప్పారు. సేవా ప్రేమ అనే రెండు ఆయుధాలను ధరించి మానవుని ముక్తి పదం వైపుకు నడిపించారు. మనం చేయాల్సిందల్లా వారు చెప్పిన మాటలను, సందేశాన్ని గ్రహించటం, వారు చూపిన దారిలో పయనించటం. ఎప్పుడైతే వారు చెప్పిన విధంగా నడుచుకుని నామస్మరణ చేస్తూ మానవ సేవ చేస్తుంటామో, అంత్యకాలమున కేవలం ఈ సాధనే మనల్ని బంధవిముక్తుల్ని గావిస్తుంది. భజగోవిందంలోని సారాన్ని కూడా స్వామి తమ ఉపన్యాసాలలో ఎంతో చక్కగా విశదీకరించారు. మనము మనకు సర్వస్వంగా వ్యవహరిస్తూ మనలోని మాలిన్యాన్ని తొలగించి సచ్చిత్ ఆనంద స్వరూపమే మన స్వస్వరూపమని గ్రహించే విధంగా ఆశీర్వదించమని స్వామిని కోరుకుందాం. ఈ కార్యక్రమం భజగోవిందంలోని సారాన్ని తెలపటానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే, కాని దాని విశ్లేషణ అంతరార్థము ఎంతమాత్రమూ కాదు. భజగోవిందంలోని సారాన్ని ఒక్కరోజులో వింటే, చదివితే అబ్బేది కాదు. ఆచరణ, సాధన ఈ రెండింటితోనే సాధ్యమవుతుంది. ఆ ఆచరణలో సఫలమవ్వాలని ఆ ఓంకార రూపుడైన మన స్వామిని ప్రార్థిస్తూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
బాలమందలెక్కడంటూ
బాల గోవిందుడే కనువిందు చేయుచు కదలి వచ్చే
ప్రేమ గీత వినిపించగా శాంతి పదం చూపించగా
సంభవామి.